హరే కృష్ణ దండనమాలండి. అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి కొద్దిగా లేట్ అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉండే నేను, ఇస్కాన్ బ్యూరో నుంచి, మెంబర్ నుంచి, సీనియర్ డివోటీస్ నుంచి. సో అందుకనే కొద్దిగా లేట్ అయిపోయింది మనకి క్లాస్ స్టార్ట్ చేయడానికి. నేను నాకు ప్రిపరేషన్ కూడా సరిగ్గా టైం దొరకలేదు, అయినా నేను కమిట్ చేశాను కనుక మనం స్టార్ట్ చేద్దాము. సో కొద్దిగా స్లోగా అయినా వెళ్దామంట. ఈరోజు ముఖ్యంగా అయోధ్య నగరి గురించి చర్చించుకుందామంట. సో మన ముందు దానికన్నా మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట చర్చని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదామయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరుగనాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం వరజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీయద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణ చర్చలోకి. సో మనం ఈరోజు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ, మొదటి కాండ అయిన బాలకాండలోంచి చర్చించుకుంటున్నాము. ఇప్పటి వరకు మనము చూసుకుంటే 4వ అధ్యాయం వరకు చర్చించుకున్నాము, అవునా? సో మొదటి అధ్యాయంలో మనం చూసాము నారద ముని వాల్మీకి ఆశ్రమానికి విచ్చేస్తారు, ఎలా వాల్మీకి ముని నారద మునిని ఆధారపూర్వకంగా సత్కరించి ఆయనకు ప్రణామాలు అర్పించుకొని ఆయనకున్న సంశయం ప్రశ్నల్ని ఆయన ముందు ఉంచారు. ఆ ప్రశ్నలకు జవాబుగానే మొత్తం రామాయణాన్ని అంతా, ఏదైతే మూల రామాయణం బ్రహ్మదేవుడి నుంచి విన్నాడో నారదముని, ఆ మూల రామాయణాన్నే ఆయన సంక్షిప్త రూపంలో ఒకటే అధ్యాయంలో మనం చూసాము. మొత్తం 97 శ్లోకాలు ఉండే, అన్ని శ్లోకాల వైజ్గా అన్ని చర్చించుకున్నాం మనము. మొదటి అధ్యాయం ఎందుకంటే అది సంక్షిప్త రామాయణం, మొత్తం మూల రామాయణం యొక్క సారాన్ని మనం చర్చించుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఎలా గురువుని ఆశ్రయించాలి, గురువులతో ఎలా మనం గురువు దగ్గర వెళ్ళి ఆయన దగ్గర నుంచి శిక్షణ స్వీకరించాలి అనే విషయాన్ని మనకు వాల్మీకి ముని మొదటి అధ్యాయంలో నేర్పిస్తే, దాని తర్వాత ఇంకా వచ్చే మూడు అధ్యాయాల్లో ఎప్పుడైతే మనం గురువుని సరిగ్గా ఆశ్రయించుకుంటామో, సరైన ప్రశ్నలు అడిగి సరిగ్గా సేవ చేసుకొని సరిగ్గా మనము శ్రవణం చేస్తామో, దాని ఫలితం ఆ బ్రహ్మదేవు యొక్క స్వయం అనుగ్రహం ఆశీర్వాదం వాల్మీకి మునికి దక్కుతుంది. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం మేరకు ఆయన ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క ప్రతి లీలను ధ్యానంలోనే అన్నీ చూడగలుగుతున్నాడు. ఆ యొక్క దివ్య దృష్టిని ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించాడు వాల్మీకి మునికి. ఆ తద్వారా ఆయన మొత్త ఇష్టం వాల్మీకి రామాయణాన్ని రచించడానికి, అలా జరిగిన సంఘటనలు, ఆ క్రౌంచ పక్షి వధ, ఆయన ఇచ్చిన శాపం, దాని తర్వాత వచ్చిన బ్రహ్మదేవుడు వచ్చి ఆయనకు అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు, ఆదేశించాడు రామాయణాన్ని రచించమని. తర్వాత ధ్యానించుకొని మొత్తం రామాయణాన్ని మళ్ళొకసారి ఆయన ధ్యానంలో చూసుకొని తర్వాత రచించాడు. అది రచించిన తర్వాత అతను దాన్ని లవకుశలు ఇద్దరికీ నేర్పించాడు. ఆ లవకుశల యొక్క యోగ్యతను, వారి యొక్క సామర్థ్యతను మనం చూసాము. అలాగే లవకుశలు ఇప్పుడు వెళ్ళారు రాముడి దగ్గరికి, అయోధ్యలో వెళ్ళారు. ఆ భర్తడు చూసి వారిని తీసుకొని రాముడి దగ్గరికి రాజమహల్లో తీసుకుని వెళ్తే అయోధ్యలో ఇప్పుడు వారు రామాయణాన్ని మొదలుపెట్టారు. రాముడు కూడా వారి యొక్క కథను వింటూ వింటూ అందరితో పాటు, అందరి సామాన్య ప్రజలతో పాటు కిందికి వచ్చి కూర్చున్నాడు సింహాసనం వదిలి, ఎవరికి తెలియకుండా. సో మరి ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది రామాయణం, లవకుశలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే అయోధ్యానగరి యొక్క వివరణ నుంచి. సో మనకి ఇప్పుడు అయోధ్య ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్, మొత్తం భారతదేశంలో మొత్తం విశ్వంలోనే ఒక చర్చ అయోధ్య గురించి. ఎందుకు అంటే అయోధ్యలో రామ జన్మభూమి దగ్గర భూమి పూజ జరిగింది. అక్కడ ఒక పెద్ద అద్భుతమైన మందిరాన్ని నిర్మించబోతున్నారు, రామ మందిరాన్ని. సో అందుకనే అది ఒక ఇప్పుడు గొప్ప చర్చగా మొత్తం మనం అందరూ దాని గురించి చర్చించుకుంటాము. సో మరి ఆ అయోధ్య నగరం దాని గొప్పతనం, అయోధ్య నగరం ఎలా ఉండేది, ఎందుకంటే భగవంతుడు శ్రీరామచంద్రుడు స్వయంగా ఎంచుకున్న ఈ యొక్క అయోధ్య మరి ఎంత గొప్ప నగరం, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో రామచంద్రుడు, ఇక్కడ నేను ఆవిర్భవిస్తాను అని. మరి ఆ యొక్క వంశం ఎంత గొప్ప వంశం, ఆ దశరథ మహారాజు ఏ వంశంలో వచ్చాడు, మరి అక్కడ అయోధ్య వాసులు ప్రజలు ఎలాంటి వారు, ఎలా ఉండేవారు, అది అయోధ్య నగర వాసులు, అయోధ్య నగరం ఎలా ఉండేది, తర్వాత అయోధ్య నగర వాసులు ఎలా ఉండేది, తర్వాత దశరథుడు తన యొక్క ఈ రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని పరిపాలించేటప్పుడు ఎటువంటి మంత్రులు అతనితో పాటు ఉండేవారు, ఆ మంత్రుల సమూహం అంతా, వారందరి గురించి కూడా చర్చను ఇక్కడ ఇచ్చారు. సో ఇవి మనము మొత్తం 5, 6, 7 మూడు అధ్యాయాల్లో చర్చించుకుంటాం. 5వ అధ్యాయం వచ్చేసి ముఖ్యంగా మొదట చూసేది అయోధ్య నగరి యొక్క వర్ణన. తర్వాత 6వ అధ్యాయం వచ్చేసి అక్కడ మనం చూసేది అయోధ్య వాసుల యొక్క వర్ణన. దాని తర్వాత 7వ అధ్యాయం వచ్చేసి దశరథ మహారాజు యొక్క రాజ్య వ్యవస్థ, ఆయన ఎలా రాజ్యాన్ని నడుపుతాడు, దానికి ఎవరెవరు మంత్రులు ఆయనతో పాటు ఉన్నారు, వారి పేర్లు, వాళ్ళ యోగ్యత అంతా మనకు వర్ణించారు, అది ఈరోజు చూద్దామంట. సో ఈ ముఖ్యమైన విషయం ఇదేనండి. సో 5వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. మనం మామూలుగా స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. ఒక మొదటి శ్లోకం ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కనుక మొదటి శ్లోకాన్ని మనం పఠించి స్టార్ట్ చేద్దామంట. సర్వాపూర్వం ఇయం యేషాం ఆసీత్ కృష్ణ వసుంధర ప్రజాపతిం ఉపాదాయ నృణాం జయశాలినాం. సో ఇక్కడ ఈ మొత్తం భూమి పరిపాలించేది ఎవరు అంటే ప్రజాపతి ఉపాదాయ, ఆ ప్రజాపతి మనువు, ఆయన నుంచి వచ్చిన వంశం రాజులు, ఆయన నుంచి వచ్చిన రాజులు వంశం వారు ఈ యొక్క మొత్తం భూమిని పరిపాలిస్తున్నారంట. ఆ మనువు ఆ వంశంలోనే ఈ దశరథ మహారాజు, ఇక్ష్వాకు, రామరాజు అంటే భగవంతుడు రామచంద్రుడు అందరూ ఆ వంశంలోనే వచ్చారు, సూర్యవంశం. సో ఆ విషయాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. అందులో ఒక ముఖ్యమైన కొంతమంది రాజుల గురించి వర్ణించారు. ఒకరు వచ్చేసి చాలా ప్రసిద్ధికెక్కిన మహారాజు ఎవరు అంటే అందులో సగర్ రాజు. ఆయన సగర్ రాజు తన 60,000 పుత్రులతో, 60,000 వేల పుత్రులు ఆయనకి, 60,000 పుత్రులతో ఈ యొక్క పృథివీని తవ్వాడనమాట. ఆ ఈ యొక్క భూమిని తవ్వడం ద్వారా ఆయన 60,000 పుత్రులు, అప్పుడు సముద్రం మనం చూసే సాగరం అనేది ఏర్పడింది. అందుకనే సాగర అనే పేరు ఎందుకు వచ్చిందంటే సగర్ మహారాజు ఈ సాగరని తయారు చేశాడు గనక, అంటే పృథివీని భూమిని తవ్వి పెద్ద సాగరాన్ని సృష్టించాడు గనక, అందుకే ఆయన పేరు మీదనే ఈ సముద్రానికి సాగర్ అని కూడా పేరుందన్నమాట. అది ముఖ్యమైన విషయం, అంటే అంత గొప్ప వంశంలో వచ్చారంట. సో ఇక్ష్వాకు మహారాజు ఇంకా సగర్ మహారాజు ఇలా ఎంతో గొప్ప రాజులు ఇక్కడ ఇచ్చారు. ఇక్ష్వాకునాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం. ఇలా ఇక్ష్వాకు మహారాజు మరియు ఇక్కడ సగర్ మహారాజు ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప రాజులు వచ్చిన ఆ సూర్యవంశం ఇది. రాముడు జన్మించబోయే అంటే రాముడు అవతరించబోయే వంశం అన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో ఆ బ్రహ్మదేవుడు యొక్క కృప వల్ల, ఆయన అనుగ్రహం వల్ల ఇంత గొప్ప చరిత్ర, ఈ వంశం యొక్క చరిత్రను నేను రచించే అవకాశం నాకు దొక్కింది అనేసి ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పుకుంటున్నాడు అన్నమాట. అలాగే ఇంకా నెక్స్ట్ ఏం రాశారంటే, ఈ యొక్క రామాయణం ద్వారా మరి ఏమి అసలు లాభం అనేది ఏ విషయాల గురించి చర్చించారంటే, ధర్మ అర్థ కామ మోక్ష ముందు కూడా చర్చించుకున్నాము, ముఖ్యంగా ధర్మము మరియు మోక్షం గురించి ఎక్కువ చర్చించుకుంటారు. కానీ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగు విషయాల గురించి వర్ణించారు. దీని ద్వారా ఎలా ఒక వ్యక్తి ధర్మ అర్థ కామ మోక్షాలని, నాలుగు పురుషార్థాలని సాధించవచ్చు. కానీ ఇవి మనము ఈ రామాయణం నుంచి సరైన లాభం మనకు పొందాలి అంటే ఏమాత్రం అసూయ లేకుండా మనం ఈ రామాయణాన్ని వినాలంటే, మరి అది ఎలా అంటే ఎంతో భక్తితో శ్రద్ధతో ఆధారపూర్వకమైన చేతనతో మనం ఈ యొక్క రామాయణాన్ని శ్రవణం చేయాలంట. సో ఇప్పుడు ఇంకా వర్ణిస్తున్నారు ఈ వీరి యొక్క దేశం, రాజధాని అయోధ్య అనేది నగరం, రాజధాని నగరం, కానీ వీరి యొక్క మొత్తం రాజ్యం పేరు వచ్చేసి కోశాల ప్రదేశం, అవునా? సో ఈ యొక్క రాజ్యం కానీ దేశమే అనుకోండి, వీరి మొత్తం రాజ్యం ముఖ్య రాజ్యమైన పేరు కోశల. కోశల ప్రసిద్ధ కోశలో నామముదిత. సో ఇలా ఇది ఎంతో పెద్ద రాజ్యం అంట. ఇందులో ఎంతో మంది ఎంతో ఆనందంతో ఎంతో మంచి జనాపదతో, జనపదో మహాన్, ఎంతో మంది జనాలు ఉండేవాళ్ళంట, ప్రజలు, చాలా మంది ప్రజలతో ఆనందంగా ఉండే ప్రజలతో నిండిన ఆనందంతో ఉండే ఈ ప్రజలతో నిండిన ప్రదేశం రాజ్యం ఇది కోశల రాజ్యం. ఇందులో ఎంతో ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉండే ఈ రాజ్యం ఎక్కడ స్థాపించబడింది అంటే సరయు నది యొక్క తీరాన, సరయు నది యొక్క ఒడ్డున. ఆ సరయు నది యొక్క అటువైపు ఒడ్డుకి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈ కోశల రాజ్యం అనేది విస్తరించి ఉన్నదంట. అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య నగరం, ఈ కోశల నగరంలో అంటే కోశల రాజ్యంలో దాని రాజధాని నగరం అయోధ్య. ఈ అయోధ్య నగరం వచ్చేసి స్వయంగా మను దీన్ని సృష్టించారంట. ఈ యొక్క నగరాన్ని మనువే తయారు చేశారంట. ఈ అయోధ్య నగరంలో మధ్య సెంటర్ ఆఫ్ ద సిటీ సెంటర్ అయోధ్య సెంటర్లో ఒక పెద్ద 12 యోజనాల పొడుగు, ఇంకా 3 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడుగు ఇంకా 3 యోజనాల వెడల్పు అంట ఈ అయోధ్య నగరం యొక్క ముఖ్య మధ్య భాగం, సెంటర్ భాగం. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద రహదారులు ఉన్నాయంట. ఈ యొక్క మొత్తం ముఖ్యంగా ఈ మధ్యలో రాజధాని యొక్క మధ్య భాగంలో పెద్ద పెద్ద రహదారులు, అంటే అక్కడ రాజధానిలో ఆ రాజమహల్ నుంచి తీసుకొని మొత్తం సిటీ అంట లాస్ట్ వరకు పరిసరాల వరకు మంచి రాజమార్గం ఉందంట, రహదారులు ఉన్నాయంట, ఇరువైపు చెట్లున్నాయంట. అలాగే ఎల్లప్పుడూ ఆ యొక్క రహదారులన్నీ ఎప్పుడు నీటితో పరిశుభ్రం చేస్తారంట, అంటే వర్షాకాలంలో వానలతో పరిశుభ్రం అవుతాయి, మిగతా సమయంలో మనుషులు పరిశుభ్రం చేస్తారంట, అంటే రహదారులు ఎప్పుడైనా క్లీన్గా ఉంటాయన్నమాట. అది ఇది మహాపురి గురించి చెప్తున్నారు ఇక్కడ. దీనికి రాజు దశరథ మహారాజు, అంటే ఇప్పుడు రామరాజు అంటే భగవంతుడు రాముడు జన్మించే ముందు సమయం అన్నమాట. ఇంకా రాముడు జన్మించలేదు. ఇప్పుడు ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి నగరంలో రాముడు జన్మించబోతున్నాడో ఆ నగరం గురించి, అయోధ్య నగరం గురించి వర్ణిస్తున్నారన్నమాట. సో అయోధ్య అంటే అసలు దీని అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పారు, ఏ యోధులు కూడా ఈ యొక్క నగరాన్ని జయించలేరు, అంత గొప్ప నగరం అన్నమాట అయోధ్య. అంత పెద్ద యోధ ఎవరు లేరు ఈ యొక్క అయోధ్యాన్ని జయించి, అంటే అంత గొప్ప యోధులు మహారాజులు ఈ యొక్క వంశంలో ఉన్నారు కనుక, వాళ్ళు అలా పరిపాలిస్తున్నారు కనుక, వారే మొత్తం భూమిని పరిపాలించే సామ్రాట్ చక్రవర్తి అన్నమాట. కానీ వీరి యొక్క ముఖ్యమైన రాజ్యం ఇది కోశల రాజ్యం. అందులో అయోధ్య అనేది వారి యొక్క మెయిన్ ప్రధాన నగరం, రాజధాని అనుకోండి. సో ఈ యొక్క అయోధ్య నగరానికి పరిపాలించేది ఎవరు అంటే దశరథ మహారాజు. ఎలాగైతే ఆ దేవేంద్రుడు అమరావతి నగరాన్ని స్థాపించి అక్కడ ఆయన పరిపాలిస్తాడు స్వర్గంలో, అలాగే దశరథ మహారాజు ఇక్కడ ఈ అయోధ్య నగరం నుంచి ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తారని చెప్పారు. దాని తర్వాత ఇంకా ఈ యొక్క మొత్తం నగరం ఎంత వైభవంగా ఎప్పుడు ఉంటుందో అని ఇచ్చారు అన్నమాట. ఎలాగంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క డోరు గేటు అన్నీ ఎంతో మంచిగా అలంకరించి ఉంటాయంట, తోరణాలతో మంచి మంచి డెకరేషన్స్తో. ఇంకా అక్కడ ఎన్నో మార్కెట్స్ ఉన్నాయి, అంటే మంచి మంచి మార్కెట్స్, అన్ని వస్తువులు లభ్యమవుతాయంట అక్కడ. ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు, అన్ని రకాల వస్తువులకి అమ్మబడే మార్కెట్లు అన్నీ అక్కడ ఉన్నాయంట. అలాగే ఎప్పుడు అక్కడ ఎంతో రకరకాల మనుషులు, ఒకటేంటంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటారు, ఇంకా ఎన్నో రకరకాల ఆయుధాలు కూడా అమ్ముతారు. అలాగే అక్కడ ఎన్నో రకరకాల ఆర్టిస్ట్స్, కళాకారులు, అనేక రకమైన కళాకారులు ఉన్నారంట మొత్తం అయోధ్యలో. సో ఇలా ప్రతి రకమైన మనుషులతో నిండిపోయి కలకలాడుతుందంట మొత్తం నగరం. ఇంకా నగరంలో పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్స్, ఎన్నో మేడలు అంతస్తుల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయంట, దానిపైన జెండాలు కూడా ఉన్నాయంట, భవనం పైన జెండాలు. సో అలాగే ఎంతోమంది ఎన్నో చోట్ల కొన్ని చోట్ల నాటకాలు నడుస్తున్నాయంట, నాటకాల నాటక ప్రదర్శన కూడా జరుగుతుందంట కొన్ని కొన్ని చోట్లలో. అలాగే కొన్ని కొన్ని చోట్లలో మ్యాంగో మామిడి తోట, మామిడి తోటలు ఉన్నాయంట అక్కడక్కడ. ఈ మామిడి తోటలు ద్వారా ఈ యొక్క రాజ్యముఖ ప్రసారాల్లో, అంటే ఎక్కడైతే సరిహద్దులు ఉంటాయో అక్కడ మొత్తం మామిడి తోటలతో ఆ సరిహద్దు ఉందంట. ఆ సరిహద్దులు కూడా వాల్ ఉంది, బౌండరీ వాల్ కూడా ఉందన్నమాట, అంటే ఎవరు బయట నుంచి ఎంత సునాయాసంగా ప్రవేశించలేరంట. బయట ఎవరికైనా ఎంట్రీ అవ్వాలంటే లోపలికి అయోధ్యకి అంత ఈజీగా ఎవరైనా ఆక్రమణ చేయాలంటే అంత సులువు కాదంట. ఎందుకు అంటే అక్కడ ఎంతో రకరకాల ఆయుధాలతో నిండిన సైనికులతో అక్కడ జనాలు ఉంటారు సరిహద్దుల్లో. ఇంకా అంతేకాకుండా రకరకాల నాలుగు రకాల జీవులు కూడా ఉన్నాయంట ఎక్కువగా, అంటే గుర్రాలు, ఏనుగులు, ఆవులు, ఇంకా ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ చాలా ఉన్నాయంట. ఇంకా చాలామంది వ్యాపారస్తులు ఉన్నారంట, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారంట, వాళ్ళు వస్తువుల్ని అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇలా ఇంకా ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు కూడా అమ్ముతున్నారంట మార్కెట్లో. సో ఇది చూడ్డానికి ఇంద్రుడి యొక్క అమరావతి లాగా కనిపిస్తుందంట. అలాగే ఇంకా ఎంతో అక్కడ స్త్రీలు కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉంటారంట అయోధ్యలో. ఎప్పుడు వారు కూడా ఎన్నో ఆభరణాలని ధరించి ఉంటారంట. ఇలా ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలో కూడా కొంతమంది రాజు పరివారంలో ఉండేవారు పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తారు. ఇలా ఇంకా ప్రతి రహదారులు, రోడ్స్ అన్నీ బాగా నిర్మితమై ఉన్న మంచి నగరం అని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఆ నగరంలో ఎంతో ధాన్యం అనేది చాలా ఉందంట, చాలా ధాన్యము. ఇంకా అక్కడ నీళ్ళు చెరుకు రసంలా తీయగా ఉంటాయంట. సో మొత్తం భూమి మీద ఆ సమయంలో అన్నిటికన్నా ఉన్నతమైన స్థలం అంటే అయోధ్యనే అంట. సో ప్రతి చోట అక్కడక్కడ ఈ వాణిధ్యాలు వాయిస్తున్నారంట, డ్రమ్స్, కెటల్ డ్రమ్స్, మృదంగాలు, వీణాలు ఇవన్నీ మాయిస్తూ ఎన్నో రకరకాల సంగీతం కూడా నడుస్తుందంట. సో ఈ విధంగా ఎంతో మంచి మంచిగా ఎంత బాగా అలంకరించిందో మొత్తం అయోధ్య అనే విషయాన్ని కూడా ఇక్కడ రాశారనమాట. ఇంకా అక్కడ అయోధ్యలో ఎంతోమంది మహారథులు ఉన్నారంట, వారు అన్ని రకాల ఆయుధాలని ప్రయోగించే సామర్థ్యం ఉన్న మహారథులతో నిండి ఉందంట ఈ యొక్క అయోధ్య. అందుకే ఏ ఒక్క యోధుడు కూడా బయట నుంచి ఆక్రమించే సాహసం చేయడం అన్నమాట. వారికి తెలుసు అయోధ్యలో ఎంత మహాయోధులు, మహారథులు ఉన్నారు, వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయంట. సో ఇలాంటి మహారథులు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే అనవసరంగా హింసించడం, అనవసరంగా చంపడం అనేది చేయరంట. ముఖ్యంగా ఎవరి పరివారంలో అయితే వారు ఒకడే కొరుకైతే, అంటే వారికి ఇంకా వేరే సంతానం లేకపోతే, లేకపోతే వాళ్ళ ఇంటి తండ్రి పెద్ద లేకపోతే, దిక్కు లేకపోతే, లేకపోతే వాళ్ళకి ఒక కొడుకు లేకపోతే, అలాంటి వారిని కూడా వాళ్ళు క్షమించి వదిలేసేవారంట, వాళ్ళని కూడా చంపేవాళ్ళు కాదంట. వారు ఇంకా ఎప్పుడైనా ఎవరైనా పెద్ద పెద్ద సింహాలు, పులులు ఎవరైనా అందరినీ భయపెట్టించడానికి వస్తే నగరంలోకి వాటిని చంపేసేవారంట, అలా కంట్రోల్లో ఉంచేవారంట వాటిని. సో ఇలా అయోధ్య నగరంలో ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు ఉండేవారంట, బ్రాహ్మణులతో నిండి ఉందంట. ఆ బ్రాహ్మణులు ఎంతో మేధావులంట, అన్ని రకాల వేదాలు వేదాంగాలను నేర్చుకున్నవారే కాకుండా వాళ్ళు మనస్సు ఇంకా ఇంద్రియాలని నిగ్రహించుకున్నవారంట అక్కడ బ్రాహ్మణులంతా. సో ఇంకా ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ సత్య వచనాన్ని పలికేవారంట, అందరికీ దాన ధర్మాలు చేసేవారంట ప్రతి ఒక్కరు. అంటే ఎవరు అక్కడ పేదవాళ్ళు అనేవారు లేరంట, ప్రతి ఒక్కరు ఇంకొకరు దానం ఎంతో ఎవరు అడిగినా దానం ఇచ్చేవారంట ఇంకొకరికి. సో అంటే కొంతమంది అక్కడ బ్రాహ్మణులు కూడా ఒక పెద్ద పెద్ద ఋషులతో సమానంగా అంత గొప్ప విద్వానులు మరియు అంత గొప్ప ఋషులకు సామర్థ్యం ఉన్న కలిగిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట. సో ఇక్కడ ఈ యొక్క మహారథులకు ఎంతో ఇక్కడ ఉన్నాయి, మహారథులకు ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయంట. శబ్ద వేద్యం అనే విద్య కూడా వాళ్ళకు తెలుసంట. అంటే ఒకవేళ ఎంతమంది ఎక్కడ దాక్కున్నా సరే, ఒక శత్రువు ఎక్కడైనా దాక్కుని ఉంటే కూడా వాడి యొక్క శబ్దం ఎక్కడి నుంచి సౌండ్ అనేది వస్తుందో, ఎక్కడి నుంచి వాడు యారో యుద్ధం చేసేటప్పుడు యారోని షూట్ చేస్తారు కదా, ధనుస్సు నుంచి విల్లు నుంచి యారోని షూట్ చేస్తారు కదా, అది ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో దాన్ని బట్టి ఎక్కడ దాక్కున్నా సరే ఆ శత్రువుని చంపే ఆ విద్య కూడా వాళ్ళకి తెలుసంట. అలాంటి మహారాజులు ఇక్కడ చాలామంది ఉన్నారు అని ఇక్కడ రాశారనమాట. మనకు తెలుసు కదా దశరథ మహారాజు కూడా ఈ విద్య తెలుసు. ఓకే, ఇది అయోధ్య నగరి యొక్క వర్ణన అయిపోయిందండి. ఇక్కడ దీని గురించి వర్ణన ఇక్కడ ఇచ్చారు. బాణం సారీ అవునండి, థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి బాణం వస్తుందో వాళ్ళు కనుక్కొని ఆ వ్యక్తిని పట్టుకునే, అంటే ఆ వ్యక్తిని డైరెక్ట్గా అక్కడ అటాక్ చేసేవాళ్ళు అనమాట. అలా ఎంతో సామర్థ్య శక్తులు ఉన్నవారనమాట. సో ఇలా అయోధ్య నగరంలో అన్ని రకాల సువిధలు, అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల సదుపాయాలు, ఎంతో ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉందన్నమాట. అలాగే మనుషులు కూడా ఎంతో, అన్ని వర్గాల మనుషులు ఉన్నారు, కళాకారుల నుంచి తీసుకొని బ్రాహ్మణుల వారికి అందరి గురించి చెప్పారు. అలాగే అన్ని రకాల కార్యక్రమాలు, మార్కెట్స్ ఉన్నాయి, అలాగే నాటకాలు జరుగుతున్నాయి, వాణిజ్యాలు, సంగీతం వాయిస్తున్నారు కొంతమంది. అలాగే మహారథులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, కొంతమంది వ్యాపారులు ఉన్నారు, మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నారు. అలా అన్ని రకాల వర్గాల ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని ఇక్కడ రాశారు. ఇంకా అక్కడ నీళ్ళు కూడా చెరుకు రసంలా తీయగా ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్, ఇది 5వ అధ్యాయం ఒక వర్ణన, నెక్స్ట్ వచ్చి 6వ అధ్యాయం. సో ఈరోజు మన డిస్కషన్ చిన్నగానే ఉండొచ్చు, ఎందుకంటే నేను స్పెసిఫిక్గా అయోధ్య కోసం పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మళ్ళీ దశరథ మహారాజు, మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆయనకు ఒకటే సమస్య ఏంటి, పుత్రులు లేరు, సంతానం లేదు. దానికోసం ఏం చేయాలి, దానికోసం చర్చ, అశ్వమేధ యజ్ఞం చేయడానికి తలపడతాడు, దాని తర్వాత దానికోసం మళ్ళీ దాని తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి, తర్వాత ఋషి శృంగ ఋషిని తీసుకురావడం, దాని తర్వాత ఆ యజ్ఞం తర్వాత శ్రీరామచంద్రుడు జన్మించడం అనేవి మనం తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దామంట. ఈరోజు ముఖ్యంగా అయోధ్య నగరం గురించి మాత్రమే చర్చించుకుంటాం. సో ఎందుకంటే చాలామంది అయోధ్యలో రామజన్మభూమిలో రామ మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని ఎంతో ఆనందంతో ఉన్నారు. చాలా ఆనందకరమైన విషయం అండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఆ కేసు పెండింగ్ ఉండి ఈరోజు ఇప్పుడు అది అయోధ్య జన్మ రామ జన్మభూమి దక్కి అక్కడ భూమి పూజన జరిగి ఇప్పుడు అక్కడ మందిరాన్ని నిర్మితం అవ్వబోతుంది. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఇంకొక విషయం, ఇప్పుడు రాముడు రాబోతున్నాడు మరి ఆ మందిరంలోకి, మందిరం రాబోతుంది, రాముడు అక్కడ రాబోతున్నాడు. మరి రాముడు రావడానికి కావాల్సిన నగరం అలా ఉందా, మరి ప్రజలు అలా ఉన్నారా మరి? సో ఆ విషయం కూడా మనం ఆలోచించాలన్నమాట. సో మనము మరి రాముడు అవతరించి అయోధ్య ఎలా ఉంటుంది, అయోధ్య వాసులు ఎలా ఉంటారో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తాము, చర్చించుకోబోతున్నాము అయోధ్య వాసుల గురించి ముఖ్యంగా. సో మనం కూడా అలా ఇప్పుడు అయోధ్య వాసులు ఎంత గొప్పగా ఉన్నారో అలా మనం తయారైతే అప్పుడు తప్పకుండా భగవంతుడు అంటే మనతో పాటు ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆ సమయంలో మరి ఎలా ఉండేదో అయోధ్య నగరం చూసాము, అయోధ్య నగర వాసులు ఎలా ఉండేవారో కూడా చూద్దామంట. సో దశరథుడు ఎంతో బాగా సంరక్షణ కలిగించేవాడంట అయోధ్యకి, ఆయన సంరక్షించేవాడు, ఆయన సంరక్షణలో ఎంతో బాగా అయోధ్య అనే నగరం, దాన్ని ఎవ్వరు ఏ యోధుడు కూడా ఆక్రమణకి ఆక్రమించే సాహసం చేసేవాడు కాదు, చేసినా కానీ వారిని ఓడించేసేవారు అన్నమాట. సో ఎలాగైతే మను మొత్తం మన పృథ్వీని రక్షిస్తాడో అలాగే దశరథ మహారాజు కూడా పరిపాలనలో అయోధ్య మొత్తం రాజ్యాన్ని, కోసల రాజ్యాన్ని, అయోధ్య నగరాన్ని ఎంతో బాగా రక్షణ కల్పించాడంట దశరథ మహారాజు. దశరథ మహారాజు కూడా ఎంతో యోగ్య వ్యక్తి. చూడండి, రాముడు దశరథుడిని తన తండ్రిగా స్వీకరించాడంటే ఆయనకు తగిన యోగ్యత ఉండబట్టి. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన తండ్రిగా స్వీకరించడమే కాదు, ఆయన మాట నిలబెట్టడం కోసం, ఆయన మాటను పాటించే 14 ఏళ్ళు వనవాసం చేశాడు రాముడు. అంటే అర్థం చేసుకోవచ్చు దశరథుడు ఎంతో యోగ్య వ్యక్తి అని. సో అలా దశరథ మహారాజుకు కూడా అన్ని వేదాలు శాస్త్రాలు తెలుసంట. ఆయన ఎంతో మంది రకరకాల యోగ్యులను, వీరులను తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నాడు. ఆయన యొక్క రాజ్యంలో ఉండేవారు, ఆయనకి ఇంకా ఎంతో దూరదృష్టి, ఫార్ సైటెడ్నెస్, దూరదృష్టి చూసే తెలివి సామర్థ్యం ఉందంట. అలాగే దాని ప్రకారం అందరి బాగోగులు, అందరి ప్రజల బాగోగుల్ని చూసుకునేవాడంట. ఆయన ఒక అతిరథ, అతిరథ అంటే మహారథుల కన్నా పై స్థాయి అనమాట అతిరథ. ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఆయన కూడా అంతేకాకుండా ధర్మాన్ని రక్షించడం, ధర్మానుసారంగానే పరిపాలిస్తున్నాడంట. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో, నగరవాసులందరూ అయోధ్యలో ఆ యొక్క, ఐఎమ్ వెరీ సారీ, కొంచెం అలా ఇరిటేషన్గా ఉంది. సో అయోధ్య అయోధ్యలో ఉండే ప్రతి నగరవాసి, అయోధ్యావాసులందరూ వారందరూ కూడా ఎంతో సమ్మానించేవారంట ఈ యొక్క దశరథ మహారాజుని. ఇది ఒక గొప్ప లక్షణం అనమాట అయోధ్యవాసులకి. మనము అంటే ఇలా అయోధ్యవాసులు వాళ్ళ రాజును ఇలా వారు ఎప్పుడు ఆదరపూర్వకంగా సమ్మానించేవారని. ఆయన కూడా ఒక చెప్పాలంటే రాజర్షి అని చెప్పారు ఇక్కడ. ఒక ఋషితో సమానమైన రాజు అనమాట, అంత తెలివి సామర్థ్యం ఉన్న రాజు. ఆయన ముల్లోకాల్లో ఆయన ఖ్యాతి వ్యాపించి ఉంది అప్పటికే, దశరథ మహారాజు యొక్క ఖ్యాతి. ఆయనకి ఎంతో ఎంత మంచి మిలిటరీ స్ట్రెంగ్త్, అంటే ఆయన యొక్క సైన్యం, దాని సైన్య బలం ఎంత ఉందంటే అసలు ఏ రకమైన శత్రువునైనా అతను, దశరథ మహారాజు అతని సైన్యంతో హతమార్చే శక్తి ఆయనకు ఉందంట. అంతేకాకుండా ఆయనకు ఎంతోమంది మంచి మంచి మిత్రులు ఉన్నారంట. మిగతా రాజ్యాలతో కూడా ఎంతో మంచి మిత్రత్వం ఉందంట. ఆయన ఇంద్రియాలు కూడా ఆయన నియంత్రణలో ఉన్నాయంట. అంతే, ఆయనను ఇంద్రుడితో, కుబేరుడితో పోల్చి చూసేవారంట. ఆయన యొక్క సామర్థ్యమే కాకుండా ఆయన సంపత్తి, ఆయన యొక్క రాజ్యాన్ని. సో ఇలా ఎంతో తేజస్వి సమర్థుడు దశరథ మహారాజు అని ఇక్కడ చెప్పారన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారంటే, అంతేకాకుండా దశరథ మహారాజు యొక్క గొప్ప గుణాన్ని ఇక్కడ వర్ణించారు. ఏంటంటే ఆయన ఈ యొక్క ధర్మ అర్థ కామమోక్షాల యొక్క పురుషార్థాలని పాటిస్తూ ఎంతో గొప్ప భక్తుడంట. ఎలాగైతే ఇంద్రుడు అమరావతిని పరిపాలించేవాడు, అలాగే దశరథ మహారాజు ఇక్కడ అయోధ్యను పరిపాలించేవాడు. ఇంకా ఆయన గొప్ప భక్తుడు, ధార్మిక వ్యక్తి అని రాశారు. మనకి ఆయన శబ్దం ఏం యూజ్ చేశారంటే దానికి సత్యాభిసంధేన, ఆయన సత్యాభిసంధేన అంటే సత్యాన్ని, పరమసత్యాన్ని పూజించేవాడు ఆ భగవంతుణ్ణి, నారాయణుణ్ణి. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరంగనాథ విగ్రహాన్ని పూజించేవాడు. మీకు తెలుసో లేదో ఈ స్టోరీ, మనం కావాల తర్వాత వచ్చినప్పుడు చర్చించుకుందామంట రామాయణంలో. మీరు ఇప్పుడు శ్రీరంగంలో చూసే శ్రీరంగనాథుడి యొక్క విగ్రహం అసలైతే ముందు ఎక్కడ ఉండేది అంటే అయోధ్యలో. వీరు ఇక్ష్వాకు వంశంలో అందరూ పూజించేవారు, అది బ్రహ్మదేవుడి నుంచి దాని స్టోరీ ఉంది. అలాగే దశరథ మహారాజు కూడా ఈ రంగనాథుణ్ణి ఆరాధించుకునేవాడు, పూజించుకునేవాడు. ఆయన గొప్ప భక్తుడు రంగనాథుడికి, అలా అన్నమాట. సో ఇక్కడ ఇలా మనం చూసాము నగరం యొక్క వర్ణన, దశరథుడి యొక్క వర్ణన. ముఖ్యమైన నగరవాసి దశరథుడే కదా రాజు, దాని తర్వాత మిగతా నగరవాసుల గురించి కూడా చెప్పారనమాట. అక్కడ ఉన్న మనుషులందరూ, పురుషులందరూ ఎంతో ఆనందంగా ఉండేవారంట. వాళ్ళందరూ కూడా ధర్మాన్ని అనుసరించేవారంట. వారందరూ కూడా వేదశాస్త్రాలన్నిటినో ప్రవీణులంట. అందరికీ వేదశాస్త్రాల గురించి తెలుసు. మనం పొద్దున్న కూడా చర్చించుకున్నాం కదా, ఎలా అప్పుడు కృష్ణుడి సమయంలో నార్మల్ గోపికలు, సాధారణ స్త్రీలు కూడా వ్రజవాసులు, వ్రజకులంలో, వ్రజమండలంలో సాధారణ స్త్రీలు కూడా అన్ని మంత్రాలు తెలుసు, ఉపచారాలు తెలుసు. ఎలా ఒక శిశువుని సంరక్షించడానికి పద్ధతి, ఒక ఆవు పేడ, ఆవు యొక్క మూత్రం, ఇంకా గోధూళి, గోపుచ్చం, వీటి ద్వారా ఆచమనం చేసుకుని ఎలా మంత్రాల ద్వారా సంరక్షించాలో ఒక శిశువుని కూడా వాళ్ళకి తెలుసు, అంత ఆచారాలు తెలుసు అన్నమాట. సో అప్పట్లో సాధారణ ప్రజలకు కూడా ఎంతో వేదశాస్త్రాల గురించి తెలుసు అన్నమాట. ఆ విషయం మనకు రామాయణం భాగవతం నుంచి అర్థమవుతుంది. అప్పట్లో ఉండేవారి ప్రజలు అంత మూర్ఖులేం కాదనమాట. చాలామంది ఇప్పుడు మీకు స్కూల్లో చదివిస్తారు, ముందు ఎర్లీ మ్యాన్ అని, ముందు ఉన్న వాళ్ళకి తెలివి లేదు, ఇప్పుడు ఉండే వాళ్ళకి తెలియకుందని, ఇలా అంతా అనవసరంగా సరైన ఇతిహాసం చెప్పకుండా తప్పుగా నేర్పిస్తూ ఉంటారు. కానీ మనం నేర్చుకుంటున్న శాస్త్రాల నుంచి ముందున్నవారు ఎంతో తెలివైన వ్యక్తులని, అవునా? సో అంతేకాకుండా వారందరూ ఎంతో సంతృప్తిగా ఉండే జీవించేవాళ్ళంట. వాళ్ళకు ఉండే ధనంతో సంతృప్తిగా ఉండేవారంట, సాటిస్ఫైడ్, సంతోషంగా సంతృప్తిగా వాళ్ళు జీవించేవారంట. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఆశ లోభానికి గురయ్యేవారు కాదంట, గ్రీడీ కాదంట. వాళ్ళు ఎప్పుడు సత్యవచనాన్ని పలికేవారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇది ఏమంటాం దాన్ని, లోభానికి గురయ్యేవారు కాదంట. ఎప్పుడు ఇంకా 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 కావాలి, ఇంకా ధనం కావాలి, ఇంకా ధనం కావాలనే ఆ యొక్క ఉత్సాహం, కుతూహలతో జీవించేవారు కాదు, ఎంతో సంతృష్టితో, సంతృప్తికరంగా జీవించేవారంట. ఇంకా ఇక్కడ ఏం రాశారంటే, అక్కడ ఎవరైతే ప్రజలు ఉండేవారో, ఫ్యామిలీ మ్యాన్ అంటే మన సంసారం చేసుకొని కుటుంబంలో జీవించే వ్యక్తి, అతనికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అంత మంచి ధనం ఉండేదంట. ప్రతి ఒక్కరి దగ్గర ఆవు, ధనము, ధాన్యాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండేవంట. అంతేకాకుండా మొత్తం అయోధ్యలో మీరు ఎంత వెతికినా ఎంతో కామానికి బానిసలైన వారు, లోభానికి బానిసలైన వాళ్ళు, క్రూరత్వంగా ప్రవర్తించేవారు, ఇంకా అన్ఎడ్యుకేటెడ్ అంటే అక్షరాస్యత లేనివారు, చదువు రానివారు మీకు ఎక్కడ కనిపించేవారు కాదంట. అంతేకాకుండా ప్రతి ఒక్కరు అయోధ్యలో పునర్జన్మను విశ్వసించేవారంట. ఇవన్నీ విషయాలు మీరు గమనించండి. ఇప్పుడు సమాజంలో ఎలా ఉన్నారు ప్రజలు, మరి అలా ఉన్నారా? ఇప్పుడు అందరూ కామవాసానికి బానిసలైపోతున్నారు. మీరు చదివితే న్యూస్ రిపోర్ట్ కానీ ఉంటాయి, అన్నీ చదవండి, తెలుస్తుంది మీకు. అందుకే కదా క్రూరత్వానికి ఇప్పుడు ఎంతమంది క్రూరమైన కార్యాలు చేస్తున్నారు. న్యూస్ పేపర్ తీస్తే అన్ని ఇలాంటి రిపోర్టే కదా, అక్కడ ఈ దోపిడీ జరిగింది, ఇక్కడ వాడిని చంపేశారు, లేకపోతే ఇక్కడ ఈ అత్యాచారం జరిగింది, ఆ అత్యాచారం జరిగింది, వాడు సూసైడ్ చేసుకున్నాడు, వీడు సూసైడ్ చేసుకున్నాడు, ఇవే కథలు, అవునా? ఇంకా చెప్పాలంటే చాలామంది పునర్జన్మను విశ్వసించకపోవడం, ఇదే జన్మ అంతే, ఎవరు చూశారు పునర్జన్మ ఉందనేది? ఎంత ఏం చేయాలంటే అక్కడ చేసుకోండి, ఈ జన్మలను ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేసుకోండి, ఎంత కష్టపడాలో అంత కష్టపడండి, ఎంజాయ్ చేసుకోండి, అయిపోయింది, అంతే జీవితం, అదే జీవిత లక్ష్యం, అలా జీవిస్తున్నారు. కానీ అప్పుడు చూసారా, అయోధ్యలో అలాంటి వారు కాదనమాట, అలా జీవించేవారు కాదు. సో ఇలా పునర్జన్మను విశ్వసించిన వాళ్ళు ఏంటంటే, వారు చాలా కష్టం వారికి చాలా నీతి నియమాలని పాటించడానికి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇంక పునర్జన్మ ఏం లేదు, అంతా ఇదే, మృత్యుతో అంతా కథమైపోతుంది, శేష్ అంతా ముగిసిపోతుంది, కాబట్టి ఏం చేసుకున్నా ఏం ఫరక్పడదు, ఎవ్వడు మనని యమలోకం లేదు, స్వర్గం లేదు, ఎంత మిథ్య, ఇదంతా కథలు, కట్టుకథలు, ఇవేం మేము నమ్మము. అలా ఎందుకు? అప్పుడు మనం ఇక్కడ ఏ పాపాలైనా చేసుకోవచ్చు, ఎన్ని పాపాలైనా చేసుకోవచ్చు, ఎంతైనా మాంసం తినొచ్చు, ఎంత మద్యపానమైనా చేయొచ్చు, ఎంత కామవాసన పూర్తి చేసుకోవడానికి, ఇంకా దాని గురించి దాని వెనకాలనే జీవితాంతం బలి చేయొచ్చు అనమాట మనం. అందుకనే జనాలు ఈ భక్తి మార్గానికి రావడానికి భయపడతారు, లేకపోతే ధర్మాన్ని పాటించడానికే భయపడతారు. ఇలా పునర్జన్మం ఉంది అనే విషయాన్ని వాళ్ళు స్వీకరించడానికి అంగీకరించరు. ఎందుకంటే వారికి తెలుసు, మరి పునర్జన్మ ఉంది అంటే మరి అమ్మో, అంటే మరి ఇప్పుడు చేసిన కర్మాల ఫలితాలు నాకు మరి నెక్స్ట్ జన్మలో దక్కుతాయా అమ్మో, అంటే నేను ఇప్పుడు సరిగ్గా బతకాలన్నమాట, లేకపోతే నెక్స్ట్ జన్మలో నాకు ఏ పందినో కుక్కనై పుడతానా అమ్మో, అంటే జాగ్రత్తగా నేను బతకాలి అని బతకాల్సి వస్తుంది కదా, మరి ఆ భయానికే వాళ్ళు అలాంటివి స్వీకరించరన్నమాట. సో అందుకే ఇక్కడ ఇవన్నీ చెప్పే విషయాలన్నీ చాలా ముఖ్యమైనవి అన్నమాట. సో ఇక్కడ ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ధర్మాన్ని పాటించేవారంట, వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించుకొని ఉండేవారంట, వాళ్ళ యొక్క స్వభావం ఎంతో మంచి గుణాలతో, మంచి స్వభావంతో, ఏమాత్రం మచ్చలేని వారి యొక్క చరిత్ర అంట. వాళ్ళ యొక్క మనసు మహర్షుల్లాగా ఉండేవంట. చూడండి, ఇంత గొప్ప మనుషులు ఉండారు కాబట్టి అయోధ్యలో భగవంతుడు రామచంద్రుడు అవతరించాడనమాట. ఇంకా ఎంతో వైభవంగా అలా ఏమి మరి వాళ్ళు ఎలా జీవించారో చెప్తే మీకు అర్థమవుతుంది. అయోధ్యలో ప్రతి ఒక్కరూ ఎంతో బాగా డ్రెస్ చేసుకునేవాళ్ళు అనమాట. మంచి మంచి ఆభరణాలు ఆభూషణాలని ధరించేవారు, మంచి వస్త్రాలని ధరించేవారు ప్రతి ఒక్కరూ. అంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ అంటే చెవికి వేసుకుంటారు కదా, ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి, మంచి పగడాలు అంటే మంచి పగడి అంటారు అప్పుడు మీరేమంటారు. సో ఇంకా మంచి పూలమాలల్ని ధరించేవారంట. అక్కడ ఎవరు తక్కువ ఆనందంతో జీవించేవారు కదండి, అందరూ ఎక్కువ ఆనందంగానే ఉండేవారంట, అంటే చాలా ఆనందంగా బతికేవారని చెప్తున్నారు. అలాగే వారు స్నానం కూడా ఆయిల్ బాత్ తీసుకునేవారంట, అంటే చాలా సమృద్ధిగా జీవించారన్నమాట. ఇంకా అంతేకాకుండా ప్రతి ఒక్కరు వారి యొక్క శరీరానికి ఇక్కడ మన చందనాన్ని రాసుకునేవారనమాట, చందన లేపాన్ని రాసుకునేవారు. అంతేకాకుండా కుంకుమ కస్తూరితో వాళ్ళు అలంకరించుకునేవారు. దీని ద్వారా కస్తూరి ద్వారా ఎంతో మంచి సువాసన వస్తుందన్నమాట. అంటే వాళ్ళు జీవించడం కూడా చాలా ఎంతో ఆనందంగా సంతోషంగా ధార్మికంగా ఇంకా ఎంతో పుష్కలంగా సమృద్ధిగా జీవించారనమాట. ఆ విషయం మాకు అర్థమవుతుంది ఇక్కడ, అవునా. ఇప్పుడు దొరికే బయట సెంట్లు ఉంటాయో అన్ని ఆల్కహాల్ అనమాట, మందు అంత చెప్పాలంటే ఆ సెంట్లో ఏమీ అసలైన సుగంధం ఏముండదన్నమాట. అంటే అందులో వేసే సుగంధం అంతా కెమికల్. కానీ అప్పుడు చూడండి, అసలైన కస్తూరి ఇంకా చందనం ఇటువంటి మంచి మంచి సుగంధిత వస్తువుల్ని వాళ్ళు ఉపయోగించుకునేవారు వాళ్ళ శరీరంలో. ఇప్పుడు మీకు తెలుసు ఎంత కాస్ట్లీయో కస్తూరి, ఎంత కాస్ట్లీయో అసలు ఒరిజినల్ కస్తూరి, చందనం కూడా చాలా కాస్ట్లీ. సో ఇక్కడ ఏం రాశారంటే ప్రతి ఒక్కరూ భోజనం కూడా సంపూర్ణంగా భోజనం చేసేవారంట, ఏ మాత్రం ఒక్కరు కూడా అసంపూర్ణంగా భోజనం చేసేవారే లేరంట. అంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా భోజనం చేసేవారంట. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా దానం చేసేవారంట. అలాగే ప్రతి ఒక్కరికి చేతుల్లో మెడలో ఎన్నో రకాల ఆభరణాలు ధరించేవారంట, బ్రేస్లెట్లు రింగ్స్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. కానీ అందరి మనస్సు ఇంద్రియాలు నియంత్రణలో ఉండేవాళ్ళు రాశారు. మళ్ళీ చూసారా, అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞాలని కూడా చేసేవారనమాట. ఇప్పుడు ఇది త్రేతాయుగం అండి, అప్పుడు ముఖ్యమైన ధర్మం వచ్చేసి యజ్ఞం మనం చూస్తాం. అందుకే దశరథ మహారాజు కూడా యజ్ఞం చేసే రాముణ్ణి ఆయనకు పుత్రుడిగా లభిస్తాడు. మనకు తెలుసు కదా సత్యయుగంలో భగవంతుని ప్రసన్నం చేయాలంటే మీరు తపస్సు చేయాలి, ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ త్రేతాయుగం, ఇప్పుడు రాముడు వచ్చింది. త్రేతాయుగంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి, మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే చేయవలసింది యజ్ఞం, ద్రవ యజ్ఞం, అగ్నిహోత్రాలు, ఇలాంటి రకరకాల సోమ యజ్ఞాలు, ఇలా అన్ని రకాల యజ్ఞాలని అక్కడ వాళ్ళందరూ చేసేవారంట. అందుకే యజ్ఞాలు చేయాలంటే చాలా మీకు పాండిత్యం, వేదాలన్నీ తెలుసుండాలి, శాస్త్రాలు, యజ్ఞ పద్ధతి తెలుసుండాలి, ఇంకా చాలా ధాన్యాలు ఇంకా చాలా వస్తువులు కావాలి, ఎంతో నెయ్యి కావాలి యజ్ఞం చేయడానికి. మరి అంటే మీకు మంచి ధనం కూడా ఉండాలి, అంటే అప్పుడు అంతమంది యజ్ఞాలు చేస్తున్నారంటే వాళ్ళందరి దగ్గర అంత సమృద్ధిగా ఉన్నారు కాబట్టి చేయగలిగారు యజ్ఞాలు, అవునా. అందుకనే ఎవ్వరికి ఎలాంటి బెంగ చీకు చింత లేకుండా వాళ్ళు జీవించేవారంట, ఎంతో శుద్ధతతో జీవించేవారంట. ఒక్క దొంగ కూడా లేడంట మొత్తం అయోధ్యలో, ఒక్కరు కూడా దొంగతనం చేసే అవకాశం అంటే అవసరం లేదంట ఒకరికి కూడా. సో అప్పుడు యజ్ఞం కాబట్టి ముఖ్యంగా అందరూ యజ్ఞాలు చేసేవారంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరు ఖాళీగా ఏం కూర్చునేవారు కాదు, అందరూ వారి యొక్క ధర్మాల్ని వర్ణాశ్రమ అనుసారంగా వారి యొక్క ధర్మాల్ని వాళ్ళు నిర్వర్తించేవారంట. బ్రాహ్మణులు వచ్చేసి వాళ్ళ యొక్క ఇంద్రియాల మనస్సును ఎంతో బాగా నిగ్రహించుకొని ఎప్పుడు వారు దానం చేస్తూ దేన్ని విద్యను విద్యాదానం చేస్తూ ఎప్పుడు మంత్రాలని ఉచ్చరిస్తూ కనిపించేవారంట. బ్రాహ్మణులు వాళ్ళు మంత్రాలను ఉచ్చరిస్తూ యజ్ఞాలు చేస్తూ విద్యను ప్రసాదిస్తూ కనిపించేవారంట అయోధ్యలో. అలాగే ఇంకా 2-3 సార్లు రాసాలి అవే విషయాలు, అందుకే నేను చెప్పట్లేదు అంతే. ఇంకా ఎవరికి ప్రతి ఒక్కరి శాస్త్రాలు వచ్చు, ఎవరు ఇంకొకరిని చూసి అసూయపడేవారు కాదు. ఇంకా జీవితం లక్ష్యం అంటే ఏంటి, జీవితం యొక్క లక్ష్యం, మనుష్య జీవితం యొక్క లక్ష్యం ఏంటో అందరికి తెలుసంట. దాని ప్రకారం ఆ యొక్క లక్ష్యాన్ని తెలిసి దాని ప్రకారం దాన్ని సాధించడం కోసం జీవించేవారంట. సో ఇంకా ఎన్నో రకాల వ్రతాలని, వాళ్ళకి అన్ని వేదాంగాలు వేదాలు తెలుసు కనుక ఎన్నో రకాల వ్రతాలని కూడా పాటించేవారంట. చంద్రాయన వ్రతం, అలా ఎన్నో వ్రతాలని పాటించేవారంట. ఇంకా ధనాన్ని, బంగారాన్ని కూడా దానం ఇచ్చేంత సామర్థ్యత ఉన్నవారంట. బంగారాన్ని కూడా దానం ఇచ్చేవారంట వాళ్ళు. ఇంకా ఎవ్వరికి ఎటు రకమైన మానసిక రోగం కూడా కలిగేది కాదంట. భౌతిక శరీరం కూడా ఎంతో సమృద్ధిగా ఉండడమే కాకుండా, పుష్కలంగా ఉండడమే కాకుండా, వారికి ఎటువంటి మానసిక రోగం కూడా కలిగేది కాదంట. ఎటువంటి రోగాలు, మనస్సు కూడా ఎప్పుడు విచలితం అయ్యేది కాదంట. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఇచ్చారు. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు చూడండి సమాజంలో పెద్ద సమస్య అంటే ఇదే, మానసిక రోగం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా స్టార్లు, పొలిటీషియన్లు కూడా సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఎందుకు? మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, పిల్లల నుంచే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి కూడా స్ట్రెస్, స్టడీస్ నుంచి చాలా స్ట్రెస్ అవుతుందంటారు. మేము ఎప్పుడు చిన్నప్పుడు అలా వినలేదు. నేను ఎప్పుడు, నాకు చదువుల గురించి నాకు ఎప్పుడు స్ట్రెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనం చూస్తాం పిల్లలు చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచే స్ట్రెస్, చాలా స్టడీస్ లోడ్, ప్రెషర్, మెంటల్ ప్రెషర్, ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడితో జీవిస్తున్నారు. అవునా? మానసిక ఒత్తిడి, మానసిక ఎంతో, వాళ్ళ యొక్క పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది ఇప్పుడున్న ప్రజలది. మానసిక రోగం ద్వారా, మానసిక దుర్బలత ద్వారా ఎన్నో శరీరంలో రోగాలు ప్రవేశిస్తాయి. ఇది ఆయుర్వేదం ప్రకారం, శాస్త్రం ప్రకారం. సో మనం చూస్తున్నాం, అందుకని ఎంతోమంది ఎన్నో రోగాల పాలవుతున్నారు కలియుగంలో, మన సమాజంలో. అవునా? కానీ మీరు చూస్తున్నారు అయోధ్యలో ఇలాంటివి ఏం లేవంట. అంతేకాకుండా ఎంతో వాళ్ళు చూడ్డానికి కూడా ఎంతో శక్తివంతంగా, ఇంకా ఎంతో సౌందర్యకరంగా, సౌందర్యవంతంగా ఉండేవారంట. కానీ వీళ్ళు ఎన్ని రకాల, వాళ్ళకు యోగ్యతలు ఉన్నా, గుణాలు ఉన్నా, లక్షణాలు ఉన్నా, కానీ ఎప్పుడూ రాజుకి మాత్రం ఎంతో సమ్మానపూర్వకంగా రాజుతో వ్యవహరించేవారంట. ఇంకా బ్రాహ్మణులు విగ్రహారాధన కూడా బాగా చేసేవారంట. ఇంకా అతిథుల్ని కూడా బాగా సత్కరించేవారంట. వారు ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించేవారంట. ఇంకా ఎప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఎంతో బ్రాహ్మణ తేజస్సు శక్తిని సంపన్నులై ఉండేవారంట. అందుకనే వీళ్ళందరూ కూడా ఇలా ధార్మికంగా సత్యాన్ని పాటించి జీవించేవారు కనుక వాళ్ళందరూ ఎంతో లంబ, అదే లాంగ్ లివ్డ్, పెద్ద ఆయు, ఆయుష్మాన్ భవ అంటే పెద్ద, చాలా మంచి ఆయువుతో ఎంతో చిరకాలం బతికేవారంట. వాళ్ళు మంచిగా వాళ్ళ యొక్క కుటుంబ వాసులైన భార్య, పిల్లలు, మనవళ్ళతో ఎంతో సంతోషంగా చిరకాలం బతికేవారంట. అంతేకాకుండా క్షత్రియులందరూ బ్రాహ్మణులను ఈ సమాజం యొక్క ముఖ్య హెడ్గా, అంటే వారిని మా యొక్క అధిపతులుగా స్వీకరించేవారు. అంటే వాళ్ళు బ్రాహ్మణుల యొక్క ఆదేశానుసారంగా క్షత్రియులు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించేవారంట. అలాగే వైశ్యులు కూడా క్షత్రియులకు ఆదేశాలని పాటించేవారంట. ఇంకా శూద్రులు వచ్చేసి పై ఉన్న మూడు మార్గాలు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని ముగ్గురిని అనుసరించి వారికి సేవను అందించేవారంట. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వీటి గురించి ముందు కూడా చర్చించుకున్నాము, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పుకోము, మళ్ళీ వస్తాయి కూడా మనకి. ఎందుకంటే ఇక్కడ రామాయణం ఇక్కడ అన్ని రాసింది ఏంటంటే, సామాన్యంగా ప్రజలకన్నీ ఇంత బేసిక్ అన్న తెలుసు ఎవరు బ్రాహ్మణుడు, శక్తుడు, వైశ్య, శూద్రుడు అనే విషయాన్ని. సో మనకు ముందు కూడా చూసుకున్నాం, భగవద్గీతలో కూడా చర్చించుకున్నాము, వీరంతా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క గుణ కర్మలను బట్టి నిర్ధారణ అవుతుందని విషయం చర్చించుకున్నాము. సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ గుణకర్మాల అనుసారంగా, వాళ్ళ యొక్క వర్ణాశ్రమ అనుసారంగా వాళ్ళు జీవించేవారు అన్నమాట. అలాగే కాకుండా ఈ యొక్క మొత్తం అయోధ్య నగరిని ఎంతో సమర్థవంతులైన క్షత్రియుడు, ఇక్ష్వాకు వంశం యొక్క రాజు, వాళ్ళందరూ వీటిని ఎంతో బాగా సంరక్షించేవారంట మొత్తం దీన్ని. అంతేకాకుండా ఇక్కడ అందరూ కూడా ఎంతో మంది మంచి క్షత్రియులు కూడా మంచి విద్యను అభ్యసించిన వారై ఉంటారంట. సో మరి వర్ణన అండి ఇలాగే ఉంటుంది, ఇందులో స్టోరీ ఏం లేదు, ఉంటే వర్ణన మొత్తం అయోధ్య, ఇప్పుడు అయోధ్య వాసులు ఎలా ఉంటున్నారు. ఇంకా ఏం రాశారంటే, ఇక్కడ మంచి మంచి గుర్రాలు ఉండేవంట వీళ్ళ దగ్గర అయోధ్యలో. ఇంకా అంటే ఇప్పుడు నగరవాసులు అయిపోయింది, ఇంకా పశువుల గురించి కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గుర్రాలు, గుర్రాలు కూడా ఏ అంటే మొత్తం కంబోజ, బహ్లిక, వనాయు, సింధు ఈ ప్రదేశాల నుంచి మంచి మంచి గుర్రాలు. ఉచ్చైశ్రవ, ఉచ్చైశ్రవ అంటే అది మన స్వర్గంలో ఉండే ఇంద్రుడి యొక్క గుర్రం. అటువంటి గుర్రాల నుంచి, మంచి మంచి గుర్రాల నుంచి వాళ్ళ వంశంలో వచ్చిన గుర్రాలన్నీ ఇక్కడ జీవించేవంట. అలాగే ఇది గుర్రాల గురించి అయితే ఇంకా ఏనుగుల గురించి కూడా చెప్తున్నారు. ఎంతో శక్తివంతమైన ఏనుగులు కూడా ఉండేవంట. పెద్దగా ఏనుగులు, ఎంతో పెద్దగా శక్తివంతమైన ఏనుగులు, ఇంకా ఎంతో స్ట్రాంగ్గా, ఎంతో పవర్ఫుల్గా వింధ్య, ఇంకా హిమాలయ పర్వతాల నుంచి అక్కడ ఉన్న ఐరావత, మహాపద్మ, అంజన, వామన అనే ఏనుగుల జాతుల నుంచి ఇవన్నీ పుట్టుకొచ్చాయంట. అలాంటి జాతుల ఏనుగులన్నీ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండేవంట. అంటే ఎంతో మొత్తం భూమండలంలోనే ఎంత శక్తి, ఎంతో శక్తివంతమైన ఏనుగులు వీళ్ళ దగ్గర ఉండేవంట. నెక్స్ట్ వచ్చేసి యా, సో వీటి పేర్లు కూడా ఇచ్చారు. అంటే వీళ్ళ జాతి యొక్క పేర్లు కూడా ఎప్పుడు భద్రమద్ర మరగ, భద్రమద్ర మృగ, ఇవన్నీ రకరకాల ఏనుగుల జాతుల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్నాయని చెప్పారు ఇక్కడ. సో ఈ యొక్క అయోధ్య నగరికి రెండు యోజనల మొత్తం పరిసరాల్లో కూడా, రెండు యోజనల విస్తీర్ణ పరిసరాల్లో కూడా ఆ అయోధ్య నగరం లాగానే ఉండేదంట. అందుకే అక్కడ కూడా ఎవరు ప్రవేశించడానికి కూడా వీలుండే అది కాదంట. అంత పకడ్బందీగా మొత్తం నగరం అనేది వ్యాపించిందంట. దశరథ మహారాజు ఆ విధంగా ఈ నగరాన్ని, అయోధ్య నగరాన్ని పాలించాడు అని రాశారు. సో ఎంతో గొప్పగా, ఎంతో గొప్ప శక్తి సామర్థ్యంతో ఆయన ఎలాగైతే చంద్రలోకాన్ని పరిపాలిస్తాడో, ఇంద్రుడు ఇంద్రలోకాన్ని పరిపాలిస్తాడో, అలాగే ఇక్కడ అయోధ్యని దశరథ మహారాజు పరిపాలించాడని రాశారన్నమాట. ఇంకా అక్కడ ఉన్న విషయాల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంకా లాస్ట్ అధ్యాయం, 7వ అధ్యాయం వచ్చేసి దశరథ మహారాజు యొక్క మంత్రుల గురించి చర్చించారు 7వ అధ్యాయంలో. సో మరి వారి, ఆయన యొక్క ముఖ్య మంత్రులు, ఆయన యొక్క ప్రీస్ట్, ప్రీస్ట్ అంటే మనం పంతులు, పంతులు అంటామా, ప్రీస్ట్ని పండితులు, ఋషులు, వీళ్ళందరూ ఎవరెవరు, వారి యొక్క సామర్థ్యం అనేది ఇక్కడ వ్యక్తం చేశారు చూద్దామంట. సో ఒక మినిస్టర్ని, మంత్రిని ఆమత్య అంటారు సంస్కృతంలో. ఐ వెరీ సారీ, ఈరోజు ఎందుకో బాగా కొంచెం ఇరిటేషన్గా ఉంది. తస్యామత్యా గుణైరాసన్ ఇక్ష్వాకోస్తు మహాత్మనః మంత్రజ్ఞాశ్చేంగితాజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతః. సో ఈ యొక్క ఇక్ష్వాకు వంశం చెందిన దశరథుడి యొక్క రాజ్యంలో ఎంతో గొప్ప గొప్ప మంత్రులు ఉన్నారంట. వారి యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే, ఆ మంత్రుల యొక్క గొప్ప లక్షణాలు, వారి చేతిలో ఏ పని చెప్పినా సరే, వారి చేతికి ఏ పని వచ్చినా సరే దానికి చేయగలిగే సామర్థ్యం అనమాట, సత్తా ఉందన్నమాట ఆ మంత్రులకి. ఇంకా అలాగే ఒకరి ముఖం చూసి, ఫేస్ చూసి ఏమంటాం దీన్ని, కనిపెట్టేసేవారు అనమాట. వారి లోపల వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళు మొత్తం వాళ్ళ శరీరాన్ని ఏంటి, వాళ్ళ మనిషి ఏంటి అనేది మొత్తం పసిగట్టేసేవాళ్ళంట వాళ్ళ యొక్క ముఖాన్ని చూసే. అలాంటి శక్తి సామర్థ్యం తెలివితేటలు ఉన్న మంత్రులుంట. అంతేకాకుండా వాళ్ళ యొక్క మాట్లాడే విధానం బట్టే ఒక మనిషి, ఎదుటి మనిషి ఎవడు, ఏంటి అతని ఉద్దేశం అనేవన్నీ పసిగట్టేవారు కావాలంట. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా మాట్లాడేవారు. అందరి ప్రజలతో ఎంతో వాళ్ళ హితాన్ని కోరి, వాళ్ళ హితాన్ని ఉద్దేశించి వాళ్ళు కార్యాలు చేసేవారంట. సో ఇలా ఎంతో గొప్ప మంత్రులు ఉండేవారంట దశరథుడికి. ఒక మంత్రి పేరుని ఇక్కడ అమాత్య అనే పేరుతో పిలుస్తారన్నమాట. తస్యామాత్య గుణేరి ఆసన్, ఎంత మంచి మంచి గుణాలు ఉన్నాయంట. సో ఈ దశరథుడికి ముఖ్యంగా 8 మంది ప్రధాన మంత్రులు 8 మంది ఉన్నారంట. ఓకే, ఎందుకంటే ఇది మను సంహిత ప్రకారం ఒక రాజుకి 8 మంత్రులు ఉండాలంట. 7 నుంచి 8 మంత్రులు ఉంటే అది మంచి రాజ్యాంగం, అంటే మంచి రాజ్య వ్యవస్థను సరిగ్గా మనము పాలించవచ్చు అంట రాజు. సో 8 మంత్రులు ఇక్కడ మనకి ఎంతో ప్రఖ్యాతి చెందిన 8 మంత్రులు అంట. వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ, చాలంటే మీరు నోట్ చేసుకోండి. దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అర్థసాధక, అశోక, మంత్రపాల, ఇంకా సుమంత్ర. మీరు సుమంత్ర పేరు విని ఉంటారు అవునా? సో అలా కాకుండా ఇంకా మిగతా కూడా ఉన్నాయి. దృష్టి, జయంత, విజయ, సిద్ధార్థ, అర్థసాధక, అశోక, మంత్రపాల మరియు సుమంత్ర. సో వీరు 8 మంది ముఖ్యమైన దశరథ మహారాజు యొక్క రాజులంట. ఇప్పుడు మనకి ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఆయన క్యాబినెట్ ఉంటుంది, అలాగే అనుకుంటే దశరథ మహారాజు యొక్క క్యాబినెట్ గురించి చెప్తున్నారు. ఆయనకున్న ముఖ్యమైన ఇద్దరు ఋషులు ఎవరైతే ఆయనకు సూచనలు ఇస్తారు, మార్గదర్శనం చేస్తారు, ఎవరు అంటే వశిష్ట ఇంకా వామదేవ అంట. వీరిద్దరు వశిష్ఠులు మరియు వామదేవులు, వీరిద్దరు ముఖ్యమైన వాళ్ళకి ఋషులు. ఇక్కడ ఏం రాశారంటే అదే ఋషి సత్తమౌ, వీళ్ళు అందరి ఋషుల్లో సర్వశ్రేష్టమైన ఇద్దరు ఋషులు ఆయనకు మార్గదర్శనం చేస్తారు. ఎవరు? వశిష్ట ఇంకా గురువులు అనుకోండి ఆయనకి, వామదేవ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది బ్రహ్మర్షులు కూడా ఆయన ఏ యజ్ఞాలు చేసినా ఏ కార్యాలు చేసినా వారి యొక్క సహాయం సలహా కూడా తీసుకుంటారంట. వాళ్ళు ఎవరు అంటే సుయజ్ఞ, జాబలి, కశ్యప, గౌతమ, ఇంకా మార్కండేయ ఋషి మరియు కాత్యాయన ఋషి. వీళ్ళందరి సహాయం కూడా ఎప్పుడైనా దశరథ మహారాజ్ తీసుకుంటాడు ఆయన చేసే యజ్ఞాలు కానీ కార్యాలు కానీ. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్రులందరూ తర్క వితర్కలో ఎంతో ప్రవీణులు. ప్రతి ఒక్క సబ్జెక్టు ఏ విషయం తీసుకున్నా అందులో ఎంతో ప్రవీణులు. ఎప్పుడు ఏ తప్పుడు కార్యక్రమాలు చేసేవారు కాదు. ధర్మ విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా ఏ కార్యాలని వారు ఆచరించేవారు కాదు. అలాగే రాజకీయతను సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు, ఎంతో సమర్థత ఉందన్నమాట. రాజకీయం అనేది ఏంటనే విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అర్థశాస్త్రం, నీతి శాస్త్రం ఇవన్నీ కూడా శాస్త్రాలు అనమాట. రాజకీయం ఎందుకంటే రాజ్యాన్ని నడపాలంటే, రాజకీయాలు నడపాలంటే కూడా ఎంతో జ్ఞానం కావాలి, శాస్త్రాల యొక్క అధ్యయనం కావాలి. అవన్నీ చేసిన వారంట వీళ్ళంతా. అలాగే ఇంద్రియాలను ఎంతో నిగ్రహించుకున్న వాళ్ళు, కానీ వారు మాత్రం ఇంకొకరి పట్ల వారి మధ్యలో కూడా ఎంతో ఆప్యాయతతో అనురాగంతో వాళ్ళు జీవించే వాళ్ళంట. ఎంతో ఆత్మీయతతో వాళ్ళు వ్యవహరించారు వారు ఒకరి మధ్యలో కూడా, ఒకరొకరు కూడా. ఇంకా వాళ్ళు నైతిక విలువలతో వాళ్ళు జీవించేవారు. వాళ్ళ జీవితాన్ని ఎంతో పాండిత్యాన్ని వాళ్ళు గ్రహించి, పాండిత్యాన్ని ఉన్నవారు వాళ్ళు, ఎంతో సమృద్ధి, ఎంతో తెలివితేటలతో, ఇంకా అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, ఇంకా ఎంతో శక్తి సామర్థ్యం ఉందన్నట్టుగా రాశారు ఇక్కడ. సో అంతేకాకుండా ఈ అందరు మినిస్టర్స్, వీళ్ళందరూ మంత్రులందరూ, ఆమంత్యులందరూ ఎంతో బాగా కౌన్సిలింగ్, రాజుకి సలహాలు, ప్రజలకి సలహాలు, అందరికి ఎవరికి కావాలంటే వాళ్ళకి సరైన సలహాలు, సరైన సూచనలు, సరైన ఆదేశాలను ఇవ్వగలరంట. వారి యొక్క కర్తవ్యాలు ఏవైతే రాజ్యంలో ఉండే కర్తవ్యాల అన్నిటినీ సరిగ్గా పాటించేవారంట. ఎప్పుడు కర్తవ్యాలని నిర్లక్ష్యం చేసేవారు కాదంట. ఏది రాజు అయితే చెప్తాడో, వాళ్ళ కర్తవ్యం ఏదైతే అప్పగించాడో, బాధ్యతలను, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల్ని వాళ్ళు సరిగ్గా స్వీకరించి సరిగ్గా నెరవేర్చేవారంట. అందుకనే వారు వారికి ఎంతో ప్రఖ్యాతి చెందారంట. వాళ్ళ యొక్క సామర్థ్య, వాళ్ళు చేసే పనితనం ద్వారా వాళ్ళు ఎంతో ప్రఖ్యాతికి వెక్కారంట. ఇంకా వారు ఎప్పుడు ఏది మాట్లాడినా, ఏ పని చేసినా ఎంతో ఒక చిరునవ్వుతో చేసేవారంట. చిరునవ్వుతో మాట్లాడేటప్పుడు కూడా ఒక చిరునవ్వుతో వాళ్ళ మాటల్ని మొదలుపెట్టేవారంట. దీని ద్వారా అర్థమవుతుందంటే వీరు యథావచన కారిణ, అంటే ఏదైతే చెప్పేవారో, మనసులో ఏదైతే అనుకునేవారో, హృదయంలో ఏదైతే ఉందో, ఏదైతే చెప్పేవారో అదే కార్యాలు చేసేవారు కూడా. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడి ఇంకో కార్యం చేయడం అలాంటిది వాళ్ళకి తెలియదు అన్నమాట. వాళ్ళు స్ట్రైట్గా ఏదైతే లోపల ఉందో, ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మాట్లాడతారో, అదే పనిచేస్తారన్నమాట. అలాగే ఎప్పుడు అసత్యాన్ని పలికేవారు కాదంట. వాళ్ళు అనవసరంగా ఎప్పుడు ఏదో క్రోధంతో ఉద్వేగానికి గురయ్యి ఎలా పడితే అలా మాట్లాడడం అనేది కూడా చేసేవారు కాదంట. ఇంకా వారెప్పుడు అసత్యాన్ని పలికేవారు కాదు, క్రోధం ద్వారా కానీ, లేకపోతే ఏదో ఇంద్రియ భోగాన్ని ఆశించో, లేకపోతే ఆర్థిక ఉన్నతిని ఆశించో ఎప్పుడు వాళ్ళు అసత్య వచనాలని పలికేవారు కాదంట. ఇంకా వారు మొత్తం రాజ్యంలో ఏం జరుగుతుంది, పక్క రాజ్యాల్లో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు వాళ్ళకి స్పైస్, తెలుగులో ఏమంటారు స్పైస్ని అంటే గూఢాచారులు అంటారా, స్పై అంటే గూఢాచార్య. గూఢాచారుల ద్వారా వారు కొంతమంది మనుషులు ఉంటారన్నమాట, వాళ్ళు రహస్యంగా వాళ్ళు అన్ని చోట్ల తిరిగి అన్ని విషయాలు కనుక్కుంటుంటారు. ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, స్పైస్. తెలుగులో ఏమంటారండి స్పైని? ఓకే పర్వాలేదు, సో గూఢాచారం అనుకుంటా. సో అలా సీక్రెట్ ఏజెంట్స్ ఉండేవారు అన్నమాట, స్పైస్. వారందరూ ప్రతి రాజ్యంలో కొన్ని కొన్ని స్థలాల్లో ఉండేవారు, పక్క రాజ్యాల్లో కూడా అలా ఉండేవారు కొంతమంది. వాళ్ళకి ఎప్పటికప్పుడు అన్ని సమాచారాలను అందించేవారు ఈ మంత్రులకి. ఏం జరుగుతుంది అక్కడే, ఆ గూఢాచారి కరెక్టే కదా, థ్యాంక్ యూ. సో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, అన్ని విషయాలు అలా తెలుసుకునేవారంట. ఎప్పుడు రాజ్యంలో ఏం జరుగుతుంది, పక్క రాజ్యంలో ఏం జరుగుతుంది, శత్రు రాజ్యంలో ఏం జరుగుతుంది, మిత్రుడు రాజ్యంలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు వాళ్ళకి ఎప్పుడు అప్ టు డేట్ న్యూస్ ఉండేవన్నమాట. ఎందుకంటే అలా తెలుసుకోవాలి కదా, మరి ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది, ఏ ఆక్రమణ వస్తుందో మనం సరిగ్గా అది చూసుకోవాలి కనుక వాళ్ళ బాధ్యతను వివరించేవారనమాట. ఇది కూడా చెప్పారు శాస్త్రాల్లో, ఇలా ఒక రాజు మంత్రులు రాజ్యాన్ని పరిపాలించడానికి ఎంతో మందిని ఇలా గూఢాచారులను ఉపయోగించాలన్నమాట. దాని ద్వారానే రాజు ఏం జరుగుతుంది రాజ్యంలో అనేది తెలుసుకోగలడు. సో అలాగే ఇంకా వేరే రాజ్య మంత్రులతో, ఇంకా వేరే రాజ్యాల రాజులతో ఎలా వ్యవహరించాలి, ఎలా వార్తాలాపాలు చేయాలి, ఎలా రాజకీయాలు నడపాలి, అన్ని విషయాలు వాళ్ళు ఎంతో సమర్థులంట. ఇంకా ఒకవేళ తన కొడుకైనా సరే ఏదైనా తప్పు చేస్తే శిక్ష విధించవలసి వస్తే వాళ్ళు వెనకాడరంట. వారి యొక్క కొడుకైనా సరే తప్పు చేశాడంటే శిక్షను విధించేస్తారంట వాళ్ళకి, అలాంటి మంత్రులు అన్నమాట. అంతేకాకుండా రాజ కోశాగారాన్ని, కోశాగారం అంటారు కదా ట్రెజరీ, కోశాగారాన్ని వృద్ధిపరచడానికి ఎటువంటి కార్యాలు చేస్తే రాజు యొక్క కోశాగారం వృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఆలోచించి కార్యాలు చేసేవారంట. అంతేకాకుండా వారి యొక్క, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి కోశాగారం అవసరం, ఎందుకంటే ఆ యొక్క సైన్య బలాన్ని ఎప్పుడూ నిలిపి ఉంచాలి, సైన్యాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి, సైన్యానికి మంచి శిక్షణ ఇవ్వాలి, వారికి ఆయుధాలని సప్లై చేయాలి, అలా సైన్యానికి పాలన పోషణ చేయాలి కనుక, ఎందుకంటే రాజ్యాన్ని రక్షించేది వాళ్ళు. సో ఆ సైన్యం కూడా నాలుగు రకాల సైన్యాలు ఉంటాయి. ఒకరు ఏనుగుల పైన వెళ్ళేవారు, ఇంకొక సైన్యం వచ్చేసి గుర్రాల పైన వెళ్ళే సైన్యం, ఇంకొక సైన్యం వచ్చేసి కాలి నడక పైన వెళ్ళే సైన్యం, ఇంకొకటి రథాలపైన వెళ్ళే సైన్యం. ఇలా నాలుగు రకాల సైన్యము, అన్ని రకాల సైన్యాన్ని వాళ్ళు సమృద్ధిగా సరైన సంతులనలో సరైన అమౌంట్లో ఉన్నారా లేదా అన్ని ట్రైనింగ్ అవన్నీ చూసుకునేవారనమాట. అలా ఉండేసరికి ఎప్పుడు ఏ ఒక్క ఆక్రమణకు గురయ్యేది కాదనమాట అయోధ్య. సో వీళ్ళందరూ కూడా సైన్యం, వీళ్ళు చూపించే సైన్యం, వీళ్ళు చేసే రాజకీయాల ద్వారా ఎప్పుడు ఎంత శత్రువు రాజునైనా ఒక్కొక్కసారి వాళ్ళ రాజకీయత తెలివితేటల ద్వారా వాళ్ళని ఒప్పించేవారు. వాళ్ళకి కావలసిన సందర్భానుసారంగా అవసరమైతే యుద్ధం చేసి వారిని ఓడించేవారు కూడా. కానీ అన్ని శాస్త్రాల అనుసారంగానే, అంటే శాస్త్రాల్లో కూడా నీతి శాస్త్రం ఉంటుంది, పొలిటికల్ సైన్స్. ఎలాగైతే చాణిక్యుడు ఆ యొక్క నీతి శాస్త్రాలు, అర్థశాస్త్రాలు ఇలాంటి శాస్త్రాల్లో ఆయన నిపుణుడు అనమాట, అలా మంత్రులు అలాంటి శాస్త్రాల్లో నిపుణులుగా ఉండాలన్నమాట. సో ఎందుకు అంటే అలా నిపుణత్వంతో అలా శాస్త్రాల ప్రకారం రాజకీయం చేసి దాని ద్వారా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క మొత్తం రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క నగర వాసుల్ని సురక్షితంగా వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూసేవారంట. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇక్కడ రాశారు ఏంటంటే, ఎప్పుడు వారు బ్రాహ్మణుల యొక్క సంపత్తిని తీసుకునేవారు కదంట వాళ్ళని, లేకపోతే ఎవరిదైనా సంపత్తి అనవసరంగా వాళ్ళు ఏ తప్పు చేయకుండా అనవసరంగా ఎవరి సంపత్తిని వాళ్ళు ఆక్రమణ చేసుకోవడం, జబర్దస్తిగా తీసుకోవడం అనేది చేసేవారు కదంట. ఎలాగైతే శిక్షను విధించాలో, ఎవరైనా తప్పు చేస్తే దండించాలో, ఎంతకు దండిస్తే ఎంత ఏది సరైన దండనో వాళ్ళకి తెలిసి అదేవిధంగా వాళ్ళని దండించేవారంట. ఇలా ఎంతో శుద్ధతతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జీవించేవారంట, ఇంకా రాజ్యాన్ని నడిపేవారంట. సో ఎంత బాగా నడిపారంటే మొత్తం రాజ్యంలో ఎవరు అసత్యాన్ని పలికేవారు కాదు ప్రజలు, ముందే చూసాం కదా. సో దాని యొక్క ఘనత అనేది మంత్రులకి, దశరథ మహారాజుకి దక్కుతుందని ఇక్కడ రాశారు. ఇంకా రాశారు ఏంటంటే మొత్తం అయోధ్య రాజ్యంలో ఎలా వాళ్ళు పరిపాలించేవారంటే, ధర్మాన్ని ఎలా సంరక్షించేవారంటే, ఒక్క మనిషి కూడా ఇలాంటి కుళ్ళిపోయిన బుద్ధితో ఉండేవాడు కాదంట. ఎప్పుడు ఇంకొకరి స్త్రీని, ఇంకొక పరాయి వ్యక్తి, ఇంకొక వ్యక్తి యొక్క భార్య పైన కన్నెత్తి చూసేవాడు కాదంట. సో ఇలా ఎంతో శాంతితో మొత్తం సమాజం ఉండేదంట, శాంతియుతంగా జీవించేవారంట ప్రజలు. అంటే ధర్మాన్ని పాటించేవారు, అన్ని నైతిక విలువలని కూడా పాటించేవారు అన్నమాట. సో వీళ్ళందరూ ఇక్కడ చెప్తున్నారు. సో అలా ప్రజలందరూ కూడా ఇక్కడ రాశారన్నమాట. మళ్ళీ రాశారు, మంచి వస్తువుల్ని వస్త్రాల్ని ధరించేవారు, మంచి ఆభరణాలని ధరించేవారు, అన్ని మంచి కార్యాలే చేసేవారంట ప్రజలందరూ కూడా. ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ రాజు హితాన్ని కోరేవాళ్ళంట ప్రజలు కూడా. ఇంకా వారి యొక్క గురువుల్ని కూడా ఎంతో ఆదరించేవారంట ప్రజలు. వాళ్ళు ఎంతో శక్తివంతులైన సామర్థ్యులైన ప్రజలంట అందరూ. వేరే దేశాల్లో కూడా తెలుసంట అయోధ్యవాసులు అంటే ఎంత వారి గొప్ప ప్రఖ్యాతలో మొత్తం వేరే దేశాల్లో రాజ్యాల్లో కూడా వ్యాపించిందంట వాళ్ళ గొప్పతనం, వాళ్ళ మంచి లక్షణాలు, వాళ్ళ సామర్థ్యం అంతా. ఇంకా అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సమర్థులంట క్షత్రియులు. ఎలా యుద్ధం చేయాలో వాళ్ళకి తెలుసంట. ఇంకా ఇలా మంచి మంచి నగరవాసులతో ఎంతో గొప్ప మంత్రులతో దశరథ మహారాజు యొక్క నగరం అయోధ్య నగరం ఉందని ఇక్కడ రాశారు. ఇంకొక విషయం ఏం రాశారంటే దశరథ మహారాజు కూడా ఎటువంటి లోపాలు గుణాల్లో స్వభావంలో ఎటువంటి లోపాలు లేవంట. ఎటువంటి ఉండకూడదు అంటే వైసెస్ అంటారు వీటిని, అంటే ఎటువంటి చెడు గుణాలు చెడు లక్షణాలు ఏవి లేవంట దశరథ మహారాజుకి. మొత్తం 18 చెడు లక్షణాలు ఉన్నాయంట మను సంహిత ప్రకారం, మనువు ప్రకారం. అవి ఏంటి అంటే ముఖ్యంగా 10 వచ్చేసి కామం నుంచి ఉత్పన్నమయ్యేవి చెడు లక్షణాలు, ఇంకో 8 వచ్చేసి క్రోధం నుంచి ఉత్పన్నమయ్యేవి. మరి కామం నుంచి ఉత్పన్నమయ్యే 10 చెడు లక్షణాలు ఏంటంటే, ఒకటి హంటింగ్ వేట ఆడడం, జూదం ఆడడం, డే టైంలో పొద్దున్నుంచి మధ్యాహ్నం సమయం అంటే డే టైంలో పడుకోవడం, ఇంకొకరిని నిందించడం, పరస్త్రీ సంగం చేయడం, మద్యపానం చేయడం, ఎప్పుడు ఆ మత్తుతో ఆ యొక్క సంగీతంలో మునిగి తేలడం, లేకపోతే ఏదో పాటలు పాడుకుంటూ నృత్యాలు ఉండడం, నృత్యాలు చేసుకుంటూ ఉండడం, అనవసరంగా అటు ఇటు ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా 10 రకాలైన చెడు లక్షణాలంట. దేని నుంచి? కామం నుంచి ఉత్పన్నమయ్యేవి. ఇవన్నీ ఏవి లేవంట దశరథ మహారాజుకి. అలాగే ఇంకొక 8 వయసెస్ క్రోధం నుంచి ఉత్పన్నమయ్యేవి ఏంటంటే స్లాండరింగ్ అంటే తప్పుగా మాట్లాడడం, అనుచితమైన శబ్దాలు ఉపయోగించడం, లేకపోతే ఆడాసిటీ అంటే మన ఎదురు తిరిగి మాట్లాడడం పెద్దలకి, బిట్రేయల్ అంటే మోసం చేయడం, 8 అంటే అసూయ, ఇంకా ఎటువంటి కృతజ్ఞత భావం లేకపోవడం, దొంగతనం చేయడం, మళ్ళీ ఇంకోటి వెర్బల్ అబ్యూస్ అంటే శబ్దాల్ని తప్పుగా వినియోగించడం, ఇంకా ఒకరిని వేధించడం ఫిజికల్గా కూడా శారీరకంగా వేధించడం, ఇవన్నీ క్రోధం యొక్క లక్షణాలంట. అంతే కదా క్రోధంగా ఎలా వివరిస్తాడు, చేత్తో కొట్టడం, నోటికి వచ్చిందల్లా వాగడం, తిట్టడం, ఇలాంటి అసూయతో మాట్లాడడం, అనుచితమైన శబ్దాలు ఉపయోగించడం, మోసం చేయడం, ఇవన్నీ క్రోధం యొక్క లక్షణాలు అంట. ఇవన్నీ ఏవి లేవంట దశరథ మహారాజుకి. అలాంటి గొప్ప మహారాజు అనమాట దశరథ మహారాజు. సో దశరథ మహారాజు ఈ రకంగా ఎంతో బాగా పరిపాలిస్తూ మొత్తం రాజ్యాన్ని అందరూ ఎంతో సంతోషంగా సత్యవచనాన్ని సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ అందరూ దశరథ మహారాజు, మంత్రులు, నగరవాసులు జీవించేవారు ఎంతో ఆనందంగా మొత్తం అయోధ్యని పరిపాలిస్తూ, దశరథ మహారాజు అయోధ్య నుంచి మొత్తం భూమినే పరిపాలిస్తూ జీవించేవాడని రాశారు. ఇంకా దశరథ మహారాజుకి ఎవరు అంటే ఆయన సరిపాటి ఎవరు సమర్థమైన శత్రువు లేడంట. ఆయనతో సరిపాటి కానీ ఆయనకన్నా శ్రేష్టమైన ఒక శత్రువు కూడా లేడంట. ఆయన అందరితో ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించేవాడంట, అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజులతో కూడా, వారితో కూడా ఎంతో స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగానే వ్యవహరించేవాడంట. ఇంకా ఎవరినైనా తన సామర్థ్యంతో తన రాజ్యాన్ని స్థాపించాడు, ఇంకా విస్తరిస్తాడు అని రాశారు ఇక్కడ. ఎలా అయితే మళ్ళీ రాశారు ఇంద్రుడు ఆ యొక్క స్వర్గాన్ని పాలిస్తున్నాడు, అలాగే ఇక్కడ దశరథ మహారాజు భూమిని పాలిస్తున్నాడని చెప్పారు ఇక్కడ. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇలా ఎంతో చక్కటైన సామర్థ్యవంతమైన మంత్రులతో ఎప్పుడు ఆయన యొక్క రాజ్యం, అలాగే ఎంతో మంచి ఋషులు మునులతో వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క ఆదేశానుసారంగా ఆయన ఎంతో చక్కగా ఆయన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఒక సూర్యుడిలాగా వెలుగుని ఇస్తూ అందరికీ జీవించాడు అక్కడ రాజ్యంలో దశరథ మహారాజు అని రాశారు ఇక్కడ వాల్మీకి ముని. దీని ద్వారా ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తారు. అంటే జస్ట్ అయోధ్య యొక్క వర్ణన అనమాట ఈరోజు, ఇంకేం లేదు, సింపుల్గా చిన్న చాప్టర్, అంటే చిన్న డిస్క్రిప్షన్ ఈరోజు క్లాస్ ఇంతే మామూలుగా మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగేది అంటే ముఖ్యమైన స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఇప్పుడే రామాయణం స్టార్ట్ అయింది, అశ్వమేధ యజ్ఞ, రిషి శృంగ రావడం, తర్వాత రాముడు జన్మించడం, ఆ విషయాలన్నీ మనము వచ్చే అధ్యాయాల్లో చూద్దామంట, నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. చాలా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క వీక్లో అంటే నెక్స్ట్ మండే రోజు నేను ఈశోపనిషత్ తీసుకోనండి, ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను నేను, కొంచెం జన్మాష్టమి అవి కూడా ఉన్నాయి కొంచెం కార్యాలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుంటాను ఈశోపనిషత్ క్లాసు, ఓకేనా? సో ఈరోజు ఒక్కటి రామాయణ క్లాస్ తీసుకున్నాను అంతే. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ్, సమవేత గౌరవభక్త వృందికి జయ్, శ్రీ వాల్మీకి రామాయణంకి జయ్, అనంతకోటి వైష్ణవ వృందికి జయ్. నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానంది హరి హరి బోలు.